మన రక్షకుడైన యేసు ప్రభు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, ఈ పగటి కాలపు కూడికలకై మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. కూడి వచ్చిన పరిశుద్ధులందరికీ మీకు స్తోత్రాలు. రాలేకపోయిన మా ప్రియులకు మరొక తరుణాన్ని మీరు అనుగ్రహించండి. అంచి దినములు అపాయకరమైన కాలంలో నీ వాక్యం చెబుతోంది. ఈ చివరి దినాల్లో ప్రజలు దేవుని కంటే సుఖానుభవాన్ని ఎక్కువ ప్రేమిస్తారని వాక్యం చెబుతోంది. కాబట్టి మేము మా భక్తి జీవితం మీద మనసు పెట్టుకోగలుగుటకు మాకు కృపనివ్వండి. మా ఆత్మ యొక్క విలువను గుర్తెరుగుట మాకు నేర్పండి. దేవా, ఈ పగటి కాలం మీ స్వరం విని మేము దిద్దుబాటు చేయబడి మీ సమరూపంలోకి రాగలుటకు ప్రభువా మీరు మాకు కృపనివ్వండి. ఈ పెండాల్లో కూర్చున్న ప్రతి ఆత్మను మీ చేతులకు అప్పగిస్తున్నాను. వారు లోతుగా మిమ్మల్ని వెదగడానికి వారి కృపనిమ్మని ప్రార్థిస్తున్నా. దినదినము మీ స్వారూపంలోకి తీసుకుని వెళ్ళండి. ఈ కూడికల్లో మిషనరీలు మీరు లేపండి. ప్రపంచంలో నశించిపోయే ప్రజల కొరకైన భారంతో మమ్మల్ని నింపండి. దేవా, మిమ్మల్ని సంతోషపెట్టే జీవితం చేయుటకు మా కృప చూపించండి. వాక్యం దారుణంగా రాకున్నప్పుడే ప్రతి చీకటిని మీ నామలో బంధించాజ్ఞాపిస్తున్నాను. వ్యాధిగ్రస్తుల్ని ప్రత్యేకంగా కనికరించి మీరు స్వస్థపరచండి. యేసునామంలో అడిగి పొందుకుని ఉన్నాం తండ్రి, ఆమేన్. దేవుని వాక్యంలో నుంచి ఆదికాండం 40:14 చదువుకుందాం.
కాబట్టి నీకు క్షేమం కలిగినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుని నాయందు కరుణించి ఫరోతో నన్ను గూర్చి మాట్లాడి ఈ ఇంట్లో నుండి నన్ను బయటికి రప్పించుము.
ప్రిల్లరా, ఇక్కడ యోసేపు చెరసాల్లో ఉన్నాడు. యోసేపున్న చెరసాల్లోనే ఫరో దగ్గర ఉద్యోగస్తులుగా పనిచేసిన పానదాయకుల అధిపతి, భక్షకారుల అధిపతి కూడా ఉండినట్లు మనం గమనించవచ్చు. పానదాయకుల అధిపతికి, భక్షకారుల అధిపతికి కలలు వచ్చినాయి. ఆ కలలు యొక్క అర్థం ఏమిటో వారికి తెలియలేదు. యోసేపు దేవుని కృపచేత కలలకు అర్థం చెప్పే కృపను పొందుకున్నాడు. ఈ కృప యోసేపు సహోదరులకు కూడా ఉండినట్లు మన వాక్యంలో గమనించవచ్చు. ఆదికాండ 37 యోసేపు పన లేచి నిలబడింది, మిగతా పనులు ఆ పన్ను చుట్టుకొని ఉన్నాయి. అనలరా, నాకు ఈ కల వచ్చిందని చెబితే నువ్వు మమ్మల్ని ఏలుతావా అని యోసేపు మీద వారు పగపట్టినట్లుగా మనం వాక్యంలో చూస్తాం. అంటే పరిశుద్ధమైన జీవితం చేసిన యోసేపుకి కళ్ళలకు అర్థం చెప్పే కృప ఉంది. పరిశుద్ధత విలువ తెలియకుండా ఇష్టానుసారంగా జీవించిన వాళ్ళ సహోదరులు కూడా కళ్ళలు అర్థం చెప్పే కృప ఉంది. యోసేపు అన్నల యొక్క చెడుతనపు సమాచారం యోసేపు తండ్రి యొద్దకు తీసుకుని వస్తున్నాడని మనం వాక్యంలో చూడొచ్చు. అంటే వారు చెడుతనం కలిగి ఉన్నారనే విషయం వాక్యం చెబుతుంది. అయినను వారు కళ్ళలకు అర్థం చెప్పగలరు. కాబట్టి మనం కళలకు అర్థం చెప్పడాన్ని బట్టి మనమేదో ఊహించుకుని వాక్యంలో నుంచి పక్కకి వెళ్ళిపోవద్దు. కళలకు అర్థం చెప్పడం కంటే నీ అంతరంగ జీవితంలో ప్రభుకి ప్రత్యేకమైన స్థానం ఇచ్చి ప్రభు నమ్మకంగా వెంబడించటం గొప్ప విషయమనే సంగతి నువ్వు గ్రహించు. సోదరి సోదరుడా, యోసేపు వారి కళలకు అర్థం చెప్పినాడు. పానదాయకుల అధిపతికి చెప్పాడు, నీకు 3 ఫరో నీకు ఉద్యోగం ఇస్తాడని. భక్షకారుల అధిపతికి చెప్పాడు, 3 నీవు నీ ప్రాణాన్ని పోగొట్టుకుంటావని. యోసేపు ఏం చెప్పాడో అదే జరిగింది. యోసేపు పానదాయకుల అధిపతితో ఏం మాట్లాడుతున్నాడు అనే విషయంలోకి మనం వెళ్దాం. యోసేపు అంటే యాకోబుకి చాలా ఇష్టం, వృద్ధాప్య మంది పుట్టినవాడని. అందుకని విచిత్రమైన నిలువుటంగి కూడా యోసేపు కుట్టించినాడు. ఇంత మాత్రమే కాక యోసేపుకు కలలుగానే కృపంది. రాబోయే కాలంలో జరగబోయే విషయాన్ని దేవుడు యోసేపుకి కల ద్వారా బయలుపరిచినాడు. ఆ విషయం సహోదరులకు చెప్పినప్పుడు వారు యోసేపు మీద కోప్పడి, వీరిని చంపి గోతిలో వేసేద్దాం, వీరి కళలు ఏమవుతాయో చూద్దామనుకుని యోసేపుని గోతిలో వేశారు, మరలా పైకి తీసి అతన్ని అమ్ముకున్నారు. అక్కడి నుంచి యోసేపు పోతిఫర్ ఇంటికి వెళ్ళడం, పోతిఫర్ ఇంట్లో పనిచేస్తున్నప్పుడు పోతిఫర్ భార్య యోసేపు మీద కన్ను వేసింది, యోసేపుతో పాపం చేయమని అడిగింది. కానీ యోసేపుకి ఆమెతో పాపం చేయటం ఇష్టం లేదు, అందుకని యోసేపు మీద చెడ్డ నేరం మోపింది. అందువలన యోసేపు చెరసాలలోనికి వెళ్ళవలసి వచ్చింది. బైబిల్ స్కాలర్స్ అంచనా ప్రకారం సుమారుగా 11 సంవత్సరాలు యోసేపు చెరసాలలో ఉండినట్లుగా చెప్పుచున్నారు. 11 సంవత్సరాల్లో ఎప్పుడు యోసేపు ఏడవలేదు, యోసేపు భయపడలేదు, యోసేపుకు విడుదల ఎప్పుడొచ్చిందో యోసేపుకు తెలియదు. కుటుంబీకులు కానీ తెలిసిన వారు కానీ ఎవరు యోసేపు ఎలాగున్నాడని పలకరించిన వారు ఒక్కరు కూడా లేరు. దేవునికి వందనాలు. ఎన్నడూ యోసేపు కృంగిపోలేదు. అయ్యో నా జీవితం ఇంతేనా, నేను బయటికి రాలేనా అని యోసేపు అనుకోలేదు. దేవుని బిడ్డలంగా మనం కృంగిపోవడానికి ప్రభు మనల్ని పిలవలేదు. కృపతో యేసయ్య చిత్తం చేయుటకై ఆయన మనల్ని పిలిచాడు. పరిస్థితులను చూసి కలవర పడిపోవడానికి ప్రభు మనల్ని ఏర్పరచుకోలేదు. ఈరోజు ప్రభు నా హృదయంలో పెట్టిన విషయం అదే. నువ్వు ఏ పరిస్థితుల్లో ఉండవచ్చావు అది నేను అడగట్లా, ఆ పరిస్థితుల్లో నువ్వు ఎలాగున్నావని నిన్ను నువ్వు పరీక్షించుకో. యోసేపు చెరసాల్లో ఉండి పారదాయకుల అధిపతితో మాట్లాడుతున్నాడు, అయ్యా ఫరో నీకు ఉద్యోగం ఇచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుని ఈ చెరసాల నుండి బయటికి తెమ్మన్నా, ఈ ఇంటిలో నుండి బయటికి తెమ్మన్నాడు. అంటే యోసేపుకి చెరసాల ఇల్లు లాగా కనపడుతుంది. ఆ కఠినమైన పరిస్థితులు నీ జీవితంలో అనుమతించబడితే నువ్వు ఎలాగ ఫీల్ అవుతావు? సోదరి సోదరులరా, ఈ పగటి కాలం దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డలరా, ఏ పరిస్థితుల్లో గుండెని వెళ్తున్నావు అది కాదు ముఖ్యం, వాటి మధ్యని ఎలాగున్నావు, ఎంత నెమ్మదిగా ఉన్నావు, నీ హృదయం ఏం చెబుతుంది, నీ నోరేం పలుకుతుంది. యేసు ప్రభు సిలువలో తన ప్రాణం విడుస్తున్నాడు, అక్రమకారుల మధ్య ఆయన వ్రేలాడుతూ ఉన్నాడు. శిష్యులందరూ విడిచిపెట్టి పారిపోయారు. ఆయన చేత స్వస్థత పొందిన వారు కనబడలేదు. ఆయన చేత ఆహారం అందుకున్న ప్రజలు అడ్రస్ లేరు. మంచినీళ్ళు ఇవ్వమంటే చేదు చెరికేస్తున్నారు. ఆయన 3.5 సంవత్సరాలు చేసిన పరిచర్య ఎవరు కొనసాగించగలరు, ఎవరు ఈ నాయకత్వం వహించి పరిచర్య చేయగలరు తెలియడం లేదు. మరి ఆయన గెస్సమనే తోటలో చెమట రక్త బిందువులయ్యేంతగా ప్రార్థన చేశాడు. ఆయన శ్రమకాలంలో ఆయన శ్రమను పంచుకొని ప్రార్థన చేసేవి ఒక్క వ్యక్తి కూడా కనబడలేదు. వాటన్నిటి మధ్య ప్రభు అంటున్నారు, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను. కలవరం లేదే యేసు ప్రభు జీవితంలో? ఆయన రక్తం కలిగి ఉన్న మనకు మన పరిస్థితుల్లో మనం అంత నెమ్మదిగా ఉన్నామా? నీ వ్యాధి నీకు భయం పుట్టిస్తుందా? నీ ఆర్థిక పరిస్థితులు నీకు నిద్ర పట్టనివ్వట్లేదా? మారు మనసు పొందని నీ కుటుంబీకులను చూచి బెంబేలెత్తిపోతున్నావా? యెహో వలన ఆనందించడం వలన బలం పొందుదురు అనే వాక్యం నువ్వు మర్చిపోయావా? ఏ పరిస్థితుల్లో కూడా నువ్వు వెళ్ళినా యేసయ్య నీ జీవితంలో ఇచ్చిన ఆ సమాధానం నువ్వెన్నడూ పోగొట్టుకోవద్దు. పరిస్థితులు బయట ఉంటాయి, సమాధానం అంతరంగంలో ఉంటుంది. పరిస్థితులు నీ అంతరంగంలో ఉన్న సమాధానాన్ని కదిలించకూడదు. కదిలిస్తే అది సమాధానం ఎందుకు అవుద్ది? యోసేపు చెరసాల్లో సమాధానంగా ఉన్నాడు, నన్ను ఇంట్లో నుండి బయటికి తెమ్మంటున్నాడు. అంటే అతనికి అంతరంగంలో ఎంత నెమ్మదిని అనుభవిస్తున్నాడో మీరు చూడండి. వాక్యం లోపలికి వెళ్ళి మీరు ధ్యానించండి, ఎందుకని యోసేపు అలాగున్నాడు. దేవుని వాక్యం వింటున్నటువంటి నా ప్రియులారా, యోసేపు యవన కాలంలో ఉన్నాడు. యోసేపు యవన కాలంలో ఉన్నాడు. పోతిఫర్ ఇంట్లో ఉన్నప్పుడు యోసేపుకి ఇంకా వివాహం కాలేదు. యోసేపు అందంగా ఉంటాడు. పోతిఫర్ భార్యతో పాపం చేయకపోతే యోసేపు ఉద్యోగం పోవచ్చు. ఒకవేళ ఆమెతో సహకరించకపోతే యోసేపు ఆ ఇంట్లో నుంచి బయటికి రావాల్సి రావచ్చు. మరి యోసేపు ఎక్కడ ఉండాలి తెలియదు. వీటన్నిటి మధ్య యోసేపు పరిశుద్ధమైన జీవితం చేయుట కొరకై తన మనసు నిలిపాడు. యోసేపు వయసు యవనలో ఉంది, అతని మనసు వృద్ధాప్యంలోకి వచ్చింది అనుకుంటున్నాను నేను. నేను నీతో పాపం చెయ్యను ఎంత ఖండితంగా చెప్తున్నాడు గమనించండి. నా యజమానుడు నిన్ను తప్ప ఈ కుటుంబంతో నాకు అప్పగించాడు. దేవుడు ఆ కుటుంబంలో ఎందుకు పెట్టాడో యోసేపుకు తెలుసు. యజమానుడు తనను నమ్మిన ఆ విధానాన్ని గుర్తు చేసుకుంటున్నాడు. పిల్లరా, నీ వయసు వృద్ధాప్యంలోకి రావచ్చు, నీ శరీరం వయసు వృద్ధాప్యంలోకి రావచ్చు, కానీ నీ మనసు వృద్ధాప్యంలోకి వచ్చిందా? అది రోజు రోజుకి నీ మనసు యంగ్స్టర్ అయిపోతున్నావా, కుర్రవాడి అయిపోతున్నావా? నేను ఎవరిని విమర్శనాత్మకంతో మాట్లాడలేదు, కానీ అబ్రహాముకి దేవుని ఎరక మునుపు ఒక్క భార్య, దేవుని ఎరిగిన తర్వాత హాగరుతో వెళ్ళి ఇష్మాయిల్ని కన్నాడు. అబ్రహాము శారా చనిపోయిన తర్వాత కెతురాని కూడా పెళ్లి చేసుకున్నాడని బైబిల్ చెప్తుంది. మొదటి భార్య శారా, తర్వాత హాగరు, తర్వాత కెతురా. కెతురాని ఎప్పుడు చేసుకున్నాడు అంటే ఇస్సాకు పెళ్లి చేసిన తర్వాత అబ్రహాము కెతురాని చేసుకున్నాడు. అప్పటికి సుమారుగా 140 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండొచ్చు. అప్పుడు వివాహం అవసరమా? అప్పుడు 6 వ్యక్తులను కన్నాడని దేవుని వాక్యం తెలియజేస్తుంది. పునాదులు కలిగిన పట్టణం కొరకు ఎదురు చూసిన వాడు అబ్రహాం. విశ్వాసులకు తండ్రి, దేవునికి స్నేహితుడు, దేవుడు ప్రవక్త అని అబ్రహాం గురించి సాక్ష్యం ఇచ్చాడు. బట్ శరీరం విషయంలో మిస్టేక్ చేస్తూ ఉన్నాడు. సోదరుడా, సోదరి, నీవు దేవుని వాక్యం చేత పెంచబడుతున్నావు. అనేకమైన కృపలు నీ మీద నిలిపాడు ప్రభు, కానీ వాటన్నిటి మధ్య నీ శరీరాన్ని, దాని ఇచ్చలను క్రీస్తుతో కూడా నువ్వు సిలివేసినవా. యవ్వన కాలంలో యోసేపు తన శరీరాన్ని సిలివేశాడు, పరిశుద్ధమైన జీవితం చేశాడు. నీ జీవితంలో నువ్వెంత పరిశుద్ధంగా ఉంటావో అంత నెమ్మదిగా ఉంటావు, అంత సమాధానంగా ఉంటావు. నీ పాపం నీకు కలవరాన్ని తెస్తా తెలుసా? నీ వంపు కోలు చేయని స్థితి నీకు భయాందోళన తెస్తుంది. యోసేపులో పాపం లేదు, అపవిత్రమైన మనసు లేదు. అందుకే ఆ ప్యూర్ హార్ట్తో దేవుని వెంబడిస్తున్న యోసేపు నెమ్మదిగా చెరసాల్లో ఉండినట్లుగా మనం గమనిస్తున్నాం. యోసేపు అంటాడు 3 రోజుల్లో నీకు ఫరో నీకు ఉద్యోగం ఇస్తాడు, మంచిది. మరి యోసేపుకు విడుదల ఎప్పుడు వచ్చింది అది యోసేపుకు తెలియదు. నీ జీవితంలో నీ విడుదల అంటూ నీకు తెలియకపోవచ్చేమో, కానీ నీ పరిస్థితులు అని చెప్పుడు నువ్వు బయటకు వస్తావో నీకు తెలియకపోవచ్చేమో, కానీ దేవుడు నిన్ను పిలిచిన పిలుపు నీకు తెలిస్తే చాలు. ఆ ఫోతిఫర్ భార్యతో యోసేపు అంటాడు, నిన్ను ముట్టుకోవటానికి నాకు హక్కు లేదు, నిన్ను నాకు అప్పగించలేదు నా యజమానుడు. యోసేపు పిలుపు తెలుసు. యోసేపుకి తను చెరసాల్లో నుంచి ఎప్పుడు బయటకు వస్తాడో తనకు తెలియదు. నీ కఠినమైన పరిస్థితుల్లో నీకెప్పుడు విడుదల వచ్చిద్దో నీకు తెలియకపోవచ్చు, కానీ దేవుడు నీకు ఇచ్చిన పిలుపు నీకు తెలిస్తే ఖచ్చితంగా ఒకరోజు విడుదలను పొందుకుంటావు. ఆ పిలుపు నీకు తెలిస్తే నువ్వు పరిశుద్ధతను కాపాడుకుంటావు. నీ ప్రాణాత్మ దేహాలకు మచ్చ రాకుండా నిన్ను ప్రభుకు అప్పగించుకొని జీవిస్తావు. దేవుని వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, యోసేపు మంచి బాధ్యత కలిగిన వాడు. ఇక్కడ ఒక మాట మీకు చెప్పాలి, యోసేపు కాలంలో ధర్మశాస్త్రం లేదు ప్రియులరా, యోసేపు కాలంలో సంఘం లేదు, యోసేపుని ఇలాగ బ్రతకమని ప్రోత్సహించే వాళ్ళు ఎవరు లేరు. యోసేపు తండ్రి యాకోబు మోసగాడు, యోసేపు తల్లి రాహేలు దొంగ, యోసేపు కుటుంబంలో వాళ్ళ అన్నలు చెడిపోయినట్లుగా వాక్యం తెలియజేస్తుంది. వాటన్నిటి మధ్య యోసేపు పరిశుద్ధమైన జీవితం చేయడానికి, బాధ్యత కలిగి ప్రభు చిత్తం చేయడానికి అప్పగించుకున్నాడు. నీ తండ్రి ఎటువంటి వాడు, నీ తల్లి ఎటువంటిది పక్కన పెట్టువాడిని, నీ అన్నలు చెల్లెళ్ళు ఎటువంటి వాళ్ళు పక్కన పెట్టువాడిని. ఎవరు నీకు ప్రోత్సహిస్తున్నారు, ఎవరు నిన్ను ఆత్మ సంబంధంగా ప్రోత్సహించే వాళ్ళు లేకపోయి ఉండొచ్చు, ఆ విషయాలను పక్కన పెట్టు. నీ ముందు సిలువనది నీ కొరకు మరణించి తిరిగి లేచిన యేసు ప్రభు నీ ముందు విజయ గీతం పాడుకుంటూ ముందుకెళ్ళాడు. ఆయన నీవు నేను విశ్వాసమును కర్త, దాన్ని కొనసాగించి యేసు వైపు చూసుకుంటూ మనం ముందుకెళ్ళాలి. నా ప్రియమైన స్నేహితులారా, యోసేపు మంచి బాధ్యత కలిగిన వాడు. వాళ్ళ తండ్రి పిలిచి, నాయనా నీ అన్నలు షెకెంలో మందలను కాస్తున్నారు, వెళ్ళి చూచిరా అని తెలియజేసినాడు. ఆదికాండం 37:12 మనం చదువుకుందాం.
అతని సహోదరులు షెకెంలో తమ తండ్రి మందను మేపుటకు వెళ్ళిరి.
అయితే యోసేపు షెకెంకి వెళ్ళాడు. షెకెంలో వాళ్ళన్న లేరు. యోసేపు తండ్రి దగ్గరికి వచ్చి, డాడీ మీరు నన్ను షెకెంకి వెళ్ళమన్నారు, నేను వెళ్ళాను, అక్కడ లేరు అని చెప్పలా. యోసేపు యాకోబు యొక్క అంతరంగం ఎరిగి నడుస్తున్నాడు. నా తండ్రి వెదగడం మాత్రమే కాదు కానీ వారి సమాచారం కూడా తీసుకురమ్మన్నాడు. వారిని కనుగొనడం మాత్రమే కాదు, ఇప్పుడు వారిని కనుగొనాలి, సమాచారం తీసుకురావాలి. అందుకని యోసేపు వెతుకుతూ ఉంటే అక్కడున్న వ్యక్తి, ఆ గొర్రెల కాపరులు దోతానికి వెళ్ళారని యోసేపుకి చెప్పినప్పుడు యోసేపు దోతానికి వెళ్ళాడు. అక్కడ యోసేపుని గోతులు వేశారు. ఈ కలలు గనే వాడు వస్తున్నాడు, వీని చంపి గోతులు వేద్దాం, వీని కలలు ఏమవుతాయో చూద్దాం అనుకున్నారు. షెకెం నుంచి వెనక్కి రావచ్చు యోసేపు, కానీ రాలేదు. తండ్రి తనకు అప్పగించిన బాధ్యతను పూర్ణంగా నెరవేర్చే నిమిత్తమై దోతానికి వెళ్ళాడు. దోతానికి వెళ్ళిన వ్యక్తి మళ్ళా ఈ లోకపు తండ్రిని కలుసుకోవడానికి చాలా టైం పట్టింది, కానీ పరమతండ్రి చేతుల్లోకి వెళ్ళిపోయాడు. నువ్వు ఎప్పుడైతే పరిపూర్ణమైన బాధ్యత కలిగిన మనసుతో పనిచేస్తావో అప్పుడు పరమతండ్రి చేతుల్లో ఉంటావు. అక్కడి నుంచి గోతిలో నుంచి అమ్మబడ్డానికి వెళ్ళాడు. అమ్మబడిన దగ్గర నుంచి పోతీఫర్ ఇంటికి వెళ్ళాడు. పోతీఫర్ ఇంటి నుంచి చెరసాలకు వెళ్ళాడు. చెరసాల నుంచి సింహాసనం ఎక్కడానికి వెళ్ళాడు. యోసేపు ఎక్కడ ఉండినప్పటికీ బాధ్యతాయుతంగా పనిచేసినట్లుగా మనం దేవుని వాక్యంలో గమనించవచ్చు. వాళ్ళ సహోదరుల్ని కనుగొనమని చెప్పిన తండ్రి మాట ప్రకారం యోసేపు పనిచేశాడు. దాని వలన యోసేపుకి గోతులోకి వెళ్ళవలసిన పరిస్థితులు వచ్చినాయి. అయినా యోసేపు, అయ్యో నా తండ్రి మాట విని నేను గోతిలోకి వెళ్ళవలసి వచ్చింది అనేటువంటి బాధ యోసేపు జీవితంలో ఎప్పుడు లేదు. నీవు దేవుణ్ణి అప్పగించిందని చేసేటప్పుడు కొన్ని కఠినమైన పరిస్థితులు నీ జీవితంలో నీకు కలగవచ్చు. అప్పుడు నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు? ఒకవేళ ఈ పని చేయకపోయి ఉంటే నాకు ఈ కష్టం వచ్చి ఉండేది కాదే. నో, నెవర్. యోసేపు జీవితంలో ఆ తలంపు లేదు. ఎప్పుడైతే నీ జీవితంలో ఆ తలంపు నీకు లేకుండా ఉంటుందో అప్పుడే నీవు దేవుడు నీకు అప్పగించిన దాన్ని నువ్వు సంపూర్ణంగా చేయగలుగుతావు. అప్పుడు ఎనలేని నెమ్మది యోసేపుకి ఎలాగుందో నీకు కూడా అంతే జీవితంలో ఉంటుంది. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, యోసేపు పోతీఫర్ ఇంట్లో నమ్మకంగా బాధ్యతలు నెరవేర్తించాడు. చెరసాల్లో ఉంటే అక్కడ నమ్మకంగా బాధ్యతలు నిర్వర్తించాడు. ఈజిప్టు సింహాసనం మీద ఎక్కినప్పుడు కూడా బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాడు. 110 వయసు వచ్చే వరకు యోసేపు ఈజిప్టును పరిపాలించాడు. సుమారుగా బైబిల్ చరిత్ర ఆధారాన్ని బట్టి మనం చూస్తే 80 యోసేపు ఈజిప్టు గవర్నర్గా ఉన్నాడు. పరిపాలన ఎక్కడైనా మిస్టేక్ ఉందా? కరువులో ఎవడైనా చనిపోయాడా? దేవుడు దొరికిచ్చిన రాజరికాన్ని లేకపోతే ఆధిపత్యాన్ని ఎక్కడైనా మిస్యూజ్ చేసుకున్నాడా? క్యారెక్టర్లో ఎక్కడైనా లోపం ఉందా? పరిపాలనలో ఎక్కడైనా లోపం ఉందా అని చూస్తే మనకు కనపడదు. యోసేపుకి రాజ్యాన్ని పరిపాలించే ఎక్స్పీరియన్స్ యోసేపుకి లేదు. అంతేకాదు వాళ్ళ తండ్రికి లేదు, అంతేకాదు వాళ్ళ తాతకు లేదు. వారి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో నుంచి మనం వెళ్ళి చూస్తే రాజ్యాలను పరిపాలించే అనుభవం వారికి లేదు. అయినా ఎలాగా దేవుని కొరకు అక్కడ పనిచేయగలిగారు? ఇక్కడ మీకు ఇంకొక విషయం చెప్పాలా, యోసేపు వారి వృత్తి గొర్రెల కాపరులు. ఐగుప్తీయులు గొర్రెల కాపరులు అంటే వారికి చాలా హేయం. ఐగుప్తీయులు హెబ్రీయులు కలిసి భోజనం చేయరు. దేవుని వాక్యం మీరు చూడండి, వాక్యంలో ఈ విషయాలు మీకు స్పష్టంగా తెలియచేయబడతాయి. మరి ఏమైనా వృత్తిలో నుంచి వచ్చినటువంటి యోసేపు ప్రజలకి ఇష్టపూర్వకమైనటువంటి, ప్రజలకు ఆమోదయోగ్యమైనటువంటి జీవితం చేశాడు. అందుకే ఆమోదయోగ్యమైన పరిపాలన కూడా అందించగలిగాడు. నీవు దేవునికి ఆమోదయోగ్యమైన జీవితం నీ జీవితంలో లేనప్పుడు ప్రజలకి ఆమోదయోగ్యమైన పరిపాలనను అందించలేవు. దేవునికి నీ ఎడలున్న ఉన్నతమైన సంకల్పం ఉన్నదనే విషయం నువ్వు గుర్తించు. ఆ విషయాల్లో నువ్వు దేవుని చిత్తం, ఆ దేవుని సంకల్పం నెరవేర్చే నిమిత్తమై నువ్వు దేవుని చిత్తానుసారంగా అడుగులు వేస్తూ ముందుకు సాగవలసిన అవసరత ఎంతైనా ఉందనేటువంటి విషయం ఈ పగటి కాలం మనం గుర్తు చేసుకుందాం. అప్పుడే నువ్వు నెమ్మదిగా ఉండగలవు. యోసేపు నన్ను ఈ చెరసాల్లో నుండి నన్ను బయటికి తీసుకురమ్మంటలా, నన్ను ఇంటిలో నుండి బయటికి తెమ్మంటున్నాడు. అప్పుడు యోసేపు యొక్క ఆర్థికమైన స్థితిగతులు ఎలాగున్నాయి? ఆది కాండం 41:14 వచ్చిందని చదువుకుందాం.
ఫరో యోసేపును పిలువనంపెను, కాబట్టి చెరసాలలో నుండి అతని త్వరగా రప్పించిరి. అతడు క్షౌరము చేయించుకుని మంచి బట్టలు కట్టుకుని ఫరో యొద్దకు వచ్చెను.
పారదాయకుల అధిపతి యోసేపును మర్చిపోయాడు. 2 సంవత్సరముల తర్వాత కళ వచ్చింది ఫరోకి. ఫరోకి వచ్చిన కళ యొక్క అర్థం చెప్పేవారు ఎవరు లేరు. శగురుగాండ్రిని, గాలి విద్య కలిగిన వారిని ఫరో పిలిపించాడు, వారి వల్ల కాలేదు. అప్పుడు పారదాయకుల అధిపతి తన తప్పిదాన్ని గుర్తు చేసుకుని యోసేపు విషయమై ఫరోతో చెబితే ఫరో యోసేపును చెరసాల నుంచి పిలిపించాడు. అప్పుడు క్షౌరం చేయించుకొని మంచి బట్టలు కట్టుకుని ఫరో ఎదుటికి వచ్చాడంట. అంటే అప్పటి వరకు తన పరిస్థితి ఎలాగుందో ఈ వచనాన్ని బట్టి మనం అంచనా వేయచ్చు. అటువంటి ఆర్థిక సంబంధమైన ఒడిదుడుకుల మధ్య యోసేపు నన్ను ఇంట్లో నుండి బయటికి తీయమంటున్నాడు. అంటే నీ ఆర్థిక పరిస్థితులకి నీ సమాధానానికి సంబంధం లేదు. పేద లాజరు లుకాసు వార్త 16 మనకు కనపడతాడు. అతను ధనవంతుని ఇంటి మీద నుండి, ధనవంతుని ఇంటి వాకిట్లో పడిపోయి ఉన్నాడు. ధనవంతుని బల్ల మీద నుండి పడే రొట్టె ముక్కలు తింటున్నాడు. కురుపులతో శరీరం నిండిపోయింది. కురుపుల్ని కుక్కలు వచ్చి నాకుతున్నాయి. అంటే అతనికి స్వస్థ దొరకలేదని మనకు అర్థమైపోతా ఉంది. వాటన్నిటి మధ్య తన భక్తి జీవితాన్ని కాపాడుకున్నాడు. నా ప్రియమైన స్నేహితులారా, నీ వ్యాధికి సమాధానానికి సంబంధం లేదు. నీ ఆర్థికమైన పరిస్థితులకి సమాధానానికి సంబంధం లేదు. నువ్వు వెళుతున్న మార్గంలో ఎదురయ్యే పరిస్థితులకి నీ సమాధానానికి సంబంధం లేదు. సమాధానం అంతరంగంలో ఉంటుంది. నువ్వు దేవుడు నీకు అప్పగించిన దాన్ని చేసుకుంటూ నువ్వు వెళ్ళేటప్పుడు నువ్వు ఆ సమాధానాన్ని కలిగి నువ్వు ప్రభుని వెంబడించగలవు. ప్రజలకు ఆ సమాధానాన్ని ఇవ్వగలవు. యోసేపు తన తండ్రి ఇంటికి సమాధానాన్ని ఇచ్చాడు. ఫరో ఇంటికి సమాధానం ఇచ్చాడు. యోసేపు ఐగుప్తు దేశానికి సమాధానం ఇచ్చాడు. ఫరోకి కలొచ్చి కలవరంతో ఉంటే సమాధానంతో నిండిపోయిన యోసేపు వెళ్ళి కలవరాలను అణిచివేశాడని మనం చెప్పాలి. అణిచివేశాడండి. ఫరో యోసేపుని కలుసుకున్న తర్వాత, లేక యోసేపు ఫరోను కలుసుకున్న తర్వాత ఫరోలో కలవరం లేదు. ఈ తరపు ప్రజలు ఎడు చూసినా కలవరాలతో ఉన్నారు. నిన్ను కలుసుకుంటే, లేక నువ్వు వారిని కలుసుకుంటే ఆ సమాధానాన్ని స్వాస్థ్యంగా ఇవ్వగలుగుతున్నావా? ఒకవేళ నువ్వు వెళ్ళిన చోట, నువ్వు మాట్లాడినప్పుడు, లేకపోతే నువ్వు కలిసినప్పుడు అక్కడ కలవరం ఉంటుందా? అది దేవుని చిత్తం కాదు. సమాధాన పరుచు వారు ధన్యులు, వారి దేవుని కుమారులు అనబడుదురని Matthew 5:5 మనం చదువుతాం. సమాధాన పరుచు వారు వాళ్ళు. మరి సమాధానానికి నిలయంగా ఉంటే వాళ్ళ జీవితాల గురించి ఇంకేం చెప్పబడిద్దో నేను దాన్ని ఊహించలేకపోతున్నాను. నువ్వు సమాధానం పరచటం మంచిదే, కానీ సమాధానానికి నిలయంగా నువ్వు మారడం అంతకంటే మంచిది కాదా? దేవుని వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, ఈ తరపు ప్రజలకి డబ్బు కాదు, మెడిసిన్ కాదు, వాటన్నిటికంటే ప్రాముఖ్యమైంది ఉంది సమాధానం. అది మనం అందించగలిగేటట్లుగా మనల్ని మనం ప్రిపేర్ చేసుకొని సిద్ధపడాలి. మన జీవితాల్లో మనం అటువంటి కృపతో నింపబడి పనిచేయాలి. అంతరంగంలో ఆ లోతైనటువంటి తృష్ణ, జిజ్ఞాస మన జీవితాల్లో మండాలి ప్రభు కొరకు. యోసేపులో అది మనం చూడగలుగుతాం. నీవు కూడా ఆ మెట్టుకు వెళ్ళు, నేను కూడా ఆ మెట్టుకు వెళ్ళాలి. ఐగుప్తుని పరిపాలిస్తున్నాడనే సంగతి వాళ్ళ సహోదరులకు తెలియపరచబడడం జరిగింది. యోసేపే తెలియజేసుకున్నాడు. వాళ్ళ తండ్రిని కూడా తీసుకురమ్మని బండ్లు పంపించాడు. యాకోబు యోసేపుతో అంటాడు, నాయన నీ ముఖం చూస్తానని నేను అనుకోలేదయ్యా, మనం ఆరాధిస్తున్న దేవుడు ఎంత గొప్ప దేవుడు, నిన్ను చూశాను, నీ పిల్లలను కూడా దేవుడు నాకు చూపించాడు. నీవు ఈ పరిస్థితుల్ని, క్షేమకరమైన పరిస్థితుల్ని చూడలేనని నువ్వు అనుకుంటున్నావా? క్షేమకరమైన పరిస్థితులు నువ్వు చూస్తావు, అంతేకాదు వాటి చిగురులను కూడా నువ్వు చూడగలవు. ప్రభు నీకు అటువంటి కృపనిస్తాడు. నమ్ము ఈ పగటి కాలం వాక్యాన్ని, వాక్యంలో స్థిరపరచబడు, కృపకు అప్పగించుకో. వాళ్ళ తండ్రి సహోదరులు వచ్చారన్న సంగతి ఫరోకి తెలియజేస్తున్నాడు యోసేపు. ఎంత అద్భుతమైన జీవితం అండి. యోసేపుకి గొప్ప అధికారం ఫరో ఇచ్చాడు. ఆదికాండం 41:44 చదువుకుందాం.
మరియు ఫరో యోసేపును చూచి, ఫరోను నేనే, అయినను నీ సెలవు లేక ఐగుప్తు దేశమందంతటను ఏ మనుషుడును తన చేతినైను కాలునైను ఎత్తకూడదని చెప్పెను.
యోసేపు సెలవు లేకుండా ఎవడు చెయ్యెత్తకూడదు, యోసేపు సెలవు లేకుండా ఎవడు కాలు ఎత్తకూడదు. అంత గొప్ప అధికారం యోసేపుకుంటే ఫరోకు తెలియకుండా వాళ్ళ అన్నలను పోషించలేడా? పోషించవచ్చు. కానీ సీక్రెట్స్ దాచటం, రహస్యంగా పనిచేయటం యోసేపుకి ఇష్టం లేదు. అందుకే యోసేపు తన జీవితంలో అంత ఉన్నతమైన సమాధానాన్ని కలిగి జీవించగలిగాడు. నీ జీవితంలో రహస్యమైంది ఏదైనా ఉందా? యాకోబు కుమారులు అనగా యోసేపు యొక్క అన్నలు, యోసేపును అమ్ముకున్నాం అని యోసేపుతో ఒప్పుకోవడానికి వాళ్ళు సిద్ధంగా లేరు. ఆ రహస్యమైన పాపం వాళ్ళు యోసేపు దగ్గర ఒప్పుకొని ఉంటే ఎంత బాగుండేది. అందుకే యాకోబు చనిపోయిన తర్వాత యోసేపు ఏమైనా కీడు చేస్తాడేమని భయపడిపోతున్నారు. నీ రహస్య పాపాలు నిన్ను భయపెడతాయి. అప్పటికి 17 యోసేపు వారిని పోషించాడు. వాళ్ళ బ్రదర్ ఈజిప్ట్ గవర్నర్గా ఉన్నాడు. కానీ అంతరంగంలో ఎక్కడో తీరని భయం. నువ్వు దేవుని చేత దీవించబడతావు, మంచి పొజిషన్లో ఉంటావు, మంచిగా ఆశీర్వాదకరంగా కనబడతావు, కానీ ఎక్కడో అంతరంగంలో తెలియని భయం. ఎందుకో తెలుసా? నీ రహస్య పాపాలు నీ జీవితంలో ఉండటం వలన. యోసేపుకున్న గొప్ప కృప ఏంటంటే ఆయనలో రహస్యమైంది ఏది లేదు. నీ జీవితంలో నువ్వు ఈరోజు ఏమి ఒప్పుకోవలసినవి ఉన్నాయో వాటిని ఒప్పుకొని విడిచిపెట్టు. నువ్వు భయపడవలసిన అవసరమే లేదు. నీతిమంతులు సింహం వల్ల ధైర్యంగా ఉంటారు. అది దేవుని వాక్యం. యోసేపు 80 ఐగుప్తును పరిపాలించిన, ఎక్కడ అన్యాయంగా డబ్బును సంపాదించటం కానీ దాన్ని వెనకమాల దాచుకోవటం కానీ యోసేపు చేయలేదు. ఎప్పుడైతే నీ మనసు డబ్బు మీద ఉంటుందో అప్పుడు నువ్వు సమాధానాన్ని పోగొట్టుకుంటావు. యోసేపు ధైర్యంగా ఫరో ఎదుట నిలబడ్డాడు. 80 యోసేపు పరిపాలనలో ఫరో ఎక్కడ ఇక్కడ నువ్వు మిస్టేక్ చేసావని యోసేపు విషయమై ఎక్కడా మాట్లాడలేదు. మంచి సాక్ష్యాన్ని ఈజిప్ట్లో నిలిపాడు. దేవుని బిడ్డలు ఎలాగుంటారో యోసేపు చూపించగలిగాడు. ప్రియమైన దేవుని బిడ్డలరా, యోసేపు ఐగుప్తులో చనిపోయాడు. మోషే ఐగుప్తులో పుట్టాడు. మోషే మోయాబులో చనిపోయాడు. రూతు మోయాబులో పుట్టింది. రూతు బెత్లెహేములో చనిపోయింది. మన ప్రభు అక్కడి నుంచి వచ్చాడు. నువ్వు ప్రభు కొరకు సమాధానం కలిగి పరిస్థితుల మధ్య సమాధానాన్ని ప్రజలకు పంచగలిగితే నీ మరణస్థలం రేపు ప్రవక్తలను తయారు చేస్తుంది. యోసేపు ఐగుప్తులో ధాన్యాన్ని కొలిసి అమ్మాడు. మోషే ధాన్యాన్ని ఆకాశం నుండి కురిపించాడు. ప్రిలరా, యోసేపు ఐగుప్తుని పరిపాలించాడు. మోషే ఇశ్రాయేలీయులను ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించి ప్రభునామంలో బయటికి తీసుకుని వచ్చినాడు. నా ప్రియమైన స్నేహితులారా, దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, మీరు చెరసాల లాంటి పరిస్థితులు మీ జీవితాల్లో ఎదురైనప్పుడు మీరు ఎంత నెమ్మదిగా ఉన్నారో పరీక్షించుకోనండి. నీ కుటుంబం ఎక్కడా కానరానప్పుడు, తల్లిదండ్రులు ఎక్కడున్నారో తెలియనప్పుడు, అన్నలు ఎక్కడున్నారో అడ్రస్ తెలియనప్పుడు, ఎవరు పలకరించే నాథుడు నీకు లేనప్పుడు నువ్వు ఎటువంటి నెమ్మదితో నీవున్నావు? ప్రభు వాక్యం నీతో నాతో మాట్లాడుతూ ఉంది. అపొస్తల కార్యములు 12:4-5 చదువుకుందాం.
అతన్ని పట్టుకుని చెరసాల్లో వేయించి పస్కా పండుగైన పిమ్మట ప్రజల యొద్దకు అతని తేవాలని ఉద్దేశించి అతనికి కావలియుండుటకు 4 చతుష్టయముల సైనికులను అతన్ని అప్పగించెను. పేతురు చెరసాల్లో ఉంచబడెను. సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను.
దైవజనుడైన పేతురు చెరసాల్లో ఉంచబడినట్లుగా, అతని కొరకు సంఘం అత్యాశక్తితో ప్రార్థిస్తూ ఉన్నట్లుగా మనం ఈ లేఖన భాగాల్లో గమనించవచ్చు. సోదరి సోదరులారా, పాత నిబంధన పరిశుద్ధులు చెరసాలను ఎదుర్కొన్నారు, కృత నిబంధన పరిశుద్ధులు కూడా చెరసాలను ఎదుర్కొన్నారు. పరిశుద్ధులు శ్రమలను చెరసాలను ఎదుర్కొంటారని మనం గ్రహించాలి. స్నేహితుడా, శ్రమదినములను కృంగిన ఎడల చేతగాని వాడు వగదు అని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. మన కలిగిన శ్రమలలో మనం ప్రభువును బట్టి నెమ్మదిగా ఉండాలి. పేతురు చెరసాల్లో నిద్రపోతూ ఉన్నాడు. తన విడుదల గురించిన ఆలోచన పేతురుకు లేదు. ప్రభువు పరిచర్యలో తీవ్రంగా ముందుకు సాగుతున్న కాలం, సంఘం కట్టబడుతున్న కాలం, సంఘాన్ని ప్రభు ప్రక్షాళన చేస్తున్న కాలం. పేతురు ఎదుట అననీయ సప్పీరాలు అబద్ధమాడి తమ ప్రాణాలను పోగొట్టుకున్నారు. అననీయ సప్పీరాలు చనిపోయిన తర్వాత సంఘానికి ఈ సంగతులు వినిన వారికి మిగులు భయం కలిగిందని దేవుని వాక్యంలో రాయబడింది. దేవుని భయం ప్రజలను ఆవరిస్తున్నటువంటి దినములు, ఇటువంటి దినముల్లో పేతురు చెరసాలను వేయబడ్డాడు. పేతురు తదుపరి పరిచర్య గురించి ఆలోచించలేదు. సంఘం ఎదుగుతుంది, దాని గురించి ఆలోచించలేదు. మరి తదుపరి ఏ విధమైన పరిచర్య చేయాలో అది ఏమి ఆలోచించలేదు. ఆ రాత్రి దొంగల మధ్య పేతురు నెమ్మదిగా విశ్రాంతి తీసుకుంటున్నాడు. దేవునికి వందనాలు. దేవుడు దూతను పంపించి పేతురుని తట్టి లేపి వెలుపలకు తీసుకుని వచ్చినాడు. నా అంతరంగంలో ప్రభు పెట్టిన ఆ భారాన్ని మీరు గ్రహించారని నేను అనుకుంటున్నా. ఏ విధమైన కలవరాలు లేనివాడై ఆ రాత్రి పేతురు ఉన్నాడు. నీ జీవితంలో పరిశుద్ధుల మధ్య ఉండవలసిన నిన్ను ప్రభు దొంగల మధ్య ఉండడానికి అనుమతింపు చేసి ఉండొచ్చు ఒకవేళ. అయితే అక్కడ ఎట్లున్నావు? ఆ రాత్రి పేతురుకి కన్నీరు లేదు. ఆ రాత్రి పేతురుకు దేవునికి వ్యతిరేకమైన ఆలోచన కానీ, పరిస్థితులు ఏ విధంగా ప్రభావితం చేస్తాయి అన్న ఆలోచన కానీ పేతురుకు లేదు. నిబ్రంగా నిమ్మలంగా ఉన్నాడు. ఈ పగటికాలం వాక్యం వింటున్న నీవు ఒకవేళ పని చేయడానికి నీకు పరిస్థితులు అనుకూలంగా లేకపోయి ఉండొచ్చు. దైవజనుడా, అక్కడ నువ్వు నెమ్మదిగా ఉండాలి. నీ కొరకు ప్రార్థన చేసే గుంపుని ప్రభు లేపుతాడు. ఆయనకు తెలుసు నిన్ను ఎట్లా బయటికి తీసుకుని రావాలో. నీకెవరు లేరని ప్రభుకు తెలిసి ప్రభు దేవుడు తన దూతను పంపించాడు. యోసేపుని చెరసాల నుంచి బయటికి తేవడానికి ఫరోకి కళ తెప్పించాడు. ఆ కళ అర్థం చెప్పేవాడు ఎవడు లేడు. అందుకే యోసేపు మీద ఫరో ఆధారపడవలసి వచ్చింది. ఇప్పుడు పేతురు చెరసాల్లో ఉన్నాడు. అయితే ఇక్కడ రాజులకు కళ తెప్పించలేదు, కానీ అయినా రాజులే పేతుర్ని లోపల వేసేసినారు. దేవుడు తన దూతలను పంపించి పేతుర్ని వెలుపలకు తీసుకుని వచ్చినాడు. ఉదయకాలం చూసినప్పుడు పేతురు చెరసాల్లో లేడు. ఎటు వెళ్ళిపోయాడనే కలవరం బయలుదేరింది. ఆయన నీ కోసం నీ పక్షంగా ఏదైనా చేయగలడు. ఆయన విశ్వసించు. పరిస్థితులలో నువ్వు ప్రభు మీద ఆధారపడి చూచినట్లయితే, ప్రభువే నీ సర్వము సమస్తమైనట్లయితే ఆయన నిన్ను విడిచిపెట్టాడు. చూడు నా అరచేతుల మీద నిన్ను నేను నిన్ను చెక్కుని ఉన్నానని ఆయన సెలవిచ్చాడు. ఆయన వాగ్దానాలు నిత్యమైనవి, సత్యమైనవి. యిర్మీయా గ్రంథం 32:5 చదువుకుందాం.
మీరు కల్దీయులతో యుద్ధము చేసిన్ను మీరు జయమునందరు అను మాటలు నీవేళ ప్రకటించుచున్నావని యిర్మీయాతో చెప్పి అతన్ని చెరసాలలో వేయించియుండెను. కాగా ప్రవక్త అయిన యిర్మీయా యూదారాజు మందిరంలో ఉన్న చెరసాల ప్రాకారంలో ఉంచబడి ఉండెను.
ఇక్కడ ప్రవక్త అయిన యిర్మీయా చెరసాలలో వేయబడి ఉన్నాడు. యిర్మీయాకు కన్నీటి ప్రవక్త అని పేరు. ఆయన దేవుని యొక్క ప్రత్యక్షత కలిగిన వాడు. ప్రభు బయలుపరిచిన దానిని ప్రజలకు రాజులకు తెలియజేసేటువంటి వాడు. ఆయనకు విలపించు ప్రవక్త అని పేరు. ఆయన మాట ప్రజలు వినినా వినకపోయినా, దేవుని మాట ప్రజలు వినినా వినకపోయినా ప్రకటిస్తూ ఉంటాడు ఆయన. యూదారాజైన సిద్కియా కల్దీయుల చేతిలో నుండి తప్పించుకొనలేడు, బబులోను రాజు చేతికి నిశ్చయముగా అప్పగించబడతాడని యిర్మీయా ప్రకటించాడు. అది తన ఆలోచన కాదు, దేవుని నడిపింపుతో దేవుడు బయలుపరిచిన తర్వాత తెలియజేసినాడు. రాజులు దేవుని సత్యాన్ని తీసుకొనలేక, దానికి లోబడలేక యిర్మీయాని చెరసాల్లో వేయించినాడు. యిర్మీయాకు ప్రతిరోజు రొట్టెలు కాల్చువారి వీధిలో నుండి అనుదినము ఒక రొట్టె అతనికి ఇచ్చుచూ వచ్చుచున్నారని దేవుని వాక్యం తెలియజేస్తుంది. యిర్మీయా గ్రంథం 37:21. స్నేహితుడా, యిర్మీయా ఎక్కడైనా కృంగిపోయాడా? చేయవలసిన పని నుంచి ఎక్కడైనా పక్కకు వచ్చాడా? ఆత్మలో దిగజారిపోయాడా? దేవుడెందుకు నా జీవితంలో ఈ పరిస్థితుల్ని అనుమతింపజేశాడని తలంచాడా? లేదే. సమాధానం కలిగి తన జీవితంలో దేవుని కోసం ముందుకు సాగినాడు యిర్మీయా. బహు గొప్ప ప్రార్థన పరుడు. ఆయన దినములన్నీ కఠినంగా కష్టంగా కొనసాగినాయి. ఎన్నడూ ప్రభునందు మన ప్రయాస వ్యర్థం కాదని మనం గుర్తించాలి. ఏస్కేల్ కాలంలో ఎముకలు మహాసైన్యమై లేచినాయి. యిర్మీయా ప్రార్థించాడు. ఏస్కేల్ కాలంలో ఆ కార్యాలు మనం చూడలేదా? ఇప్పుడు మనం ప్రార్థిస్తూ ప్రభువుతో మనం గడపచ్చు. కఠినమైన పరిస్థితులు మన జీవితంలో ఎదుర్కోవచ్చు, అయితే మన వెనక మాలు వచ్చే తరము ద్వారా ప్రభు గొప్ప కార్యాలు చేస్తారు. మన దేశానికి యేసు ప్రభు తన శిష్యుడైన తోమాను పంపించినాడు. ఆయన గొప్ప ప్రార్థనా పరుడు. దక్షిణ భారతదేశంలో ఆయన తన కాలాన్ని ముగించాడు. ఇప్పుడు మీరు ఇండియాలో చూడండి, దక్షిణ భారతదేశంలోనే ఎక్కువ పరిచర్య జరుగుతూ ఉంటుంది. ప్రయాస ఎక్కడికి పోదు. నీ తల్లిదండ్రులు నీ కొరకు చేసిన ప్రార్థనలు, ఈరోజును ప్రభు కొరకు పరిగెత్తుతున్నటువంటి పోరాటం, అది ఎక్కడికి పోదు. ఒకరోజు కార్యరూపం దాల్చి వాటి ఫలములను మనం చూస్తాం. దేవుని బిడ్డలారా, ఈ పగటి కాలం వాక్యం వింటున్న నా ప్రియులారా, ప్రభు మీ జీవితంలో ఏ పరిస్థితుల్లో కూడా తీసుకుని వెళ్ళినా అక్కడ సమాధానాన్ని కాపాడుకోనండి. సణుక్కొనొద్దు, కొనుక్కొనొద్దు. ప్రైజ్ గాడ్ అని చెప్పుచు ముందుకు సాగండి. అనుదినము ఒక రొట్టెతో యిర్మీయా ఎంత నెమ్మదిగా ఉన్నాడు. గుర్తుంచుకో ఈ లేఖనాన్ని, ధ్యానించు ఈ వాక్యాన్ని. యిర్మీయా కాలంలో సంఘం లేదే. యిర్మీయాకు వచ్చి పలకరించి ఆదరించి ధైర్యపరిచేవారు లేరే. వాటిన్నిటి మధ్య ప్రవక్తగా ఎట్లా కొనసాగాడు? ఆదిమలో ఉన్న దేవుడు ఈ దినాల్లో లేడా? నిశ్చయంగా ప్రభు నీ పక్షంగా ఉంటాడు. అపొస్తల కార్యములు 16:24-25 చదువుకుందాం.
అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపలి చెరసాలలోకి త్రోసి వారి కాళ్లకు బొండ వేసి బిగించెను. అయితే మధ్యరాత్రి వేళ పౌలును సీలయు దేవుని గూర్చి ప్రార్థించుచూ కీర్తనలు పాడుచుండిరి. ఖైదీలు వారు పాడుట వినుచుండిరి.
పౌలు సీలలు ఆ రాత్రి కీర్తనలు పాడుతున్నారు. వారిద్దరు చెరసాల్లో ఉన్నారు. ఇద్దరు ప్రార్థిస్తూ కీర్తనలు పాడుతున్నారు. ఏక మనసుతో వారు ప్రభును సేవిస్తున్నారు. పౌలు బర్నబా కలిసి పనిచేశారు, కానీ వారిద్దరూ పౌలు బర్నబా కలిసి పనిచేశారు, ఇద్దరు సేవలో వాడబడ్డారు, కానీ కొన్ని పరిస్థితులను బట్టి వారు వేరైపోవడం మనం చూస్తాం. అది ఈరోజు మన ధ్యాన భాగం కాదు కాబట్టి నేను చెప్పడం లేదు. వాడబడ్డంలో పౌలుతో పాటు బర్నబాకి పాత్ర ఉన్నది, కానీ పౌలుతో పాటు చెరసాలను షేర్ చేసుకునేటువంటి కృప బర్నబాకు దొరకలేదు. మనం శ్రమను పంచుకోవడం అది మన జీవిత భాగ్యంగా ఎంచుకోవాలి. మనం పౌలుకి వాటి యొక్క రుచి, పౌలుకి శ్రమలలో ఉండే ఆశీర్వాదం ఏంటో తెలుసు. అందుకే క్రీస్తు పడిన పాటల్లో కొద్దువైనవి నా వంతు నా శరీరం మందు నేను సంపూర్ణం చేస్తున్నాను అంటున్నాడు. రాబో కాలపు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగిన కావని రోమీలకు పౌలు రాస్తున్నాడు. వీటిని బట్టి పౌలుకి శ్రమల్లో ఉన్న ఆశీర్వాదం ఏంటో బాగా తెలుసని మనం గుర్తించాలి. ఆ రాత్రి ఎందుకు వారు చెరసాలకు వచ్చారు? పౌలు మాసిదోనియా దేశానికి దర్శన రీతిగా వెళ్ళాడు. మాసిదోనియా దేశంలో ప్రముఖ పట్టణమైన ఫిలిప్పుకి వెళ్ళాడు. అక్కడ మొదట నదీ తీరాన పనిచేస్తున్నప్పుడు లూదియా హృదయం తెరవబడింది. లూదియా ఇంటికి వచ్చు పోవచ్చు ఉన్నప్పుడు పుతాన్ దయ్యం కేకలు వేస్తుంటే ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టాడు ప్రభు పేరిట. ఆ దయ్యం వలన లాభం సంపాదించుకుంటున్నటువంటి వ్యక్తులు పౌలు శీలల్ని బాగా కొట్టి బండలు వేసి బిగించి చెరసాల్లో పడేశారు. ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి, యోసేపు చెరసాల్లో ఉన్నాడు కానీ ఆయనకు గాయాలు లేవు. యిర్మీయా చెరసాల్లో ఉన్నాడు కానీ ఆయనకు గాయాలు లేవు. పేతురు చెరసాల్లో ఉన్నాడు కానీ ఆయనకు గాయాలు లేవు. పౌలు శీలలకి గాయాలు ఉన్నాయి. రక్తం ఎంత కారిందో నాకు తెలియదు, ఆ గాయాలను అద్దేవారు లేరు. పిల్లరా, బొండలు వేసి బాగా బిగించారు, వాటన్నిటి మధ్య స్థుతులతో చెరసాలను నింపాడు. పౌలుకి అది చెరసాలలాగా లేదు, మందిరంగా అయిపోయింది. నీ కఠినమైన పరిస్థితుల్లో ప్రభువును స్తుతించాలి స్నేహితుడా. అది మందిరంగా చూస్తున్నాడు పౌలు. ఏం జరిగిందండి, దొంగలందరూ వింటున్నారు. ఆయన నిద్రపోలేదు ఆ రాత్రి, ఎవడిని నిద్రపోనివాడు. మధ్యరాత్రి భూకంపం వచ్చింది ప్రియులరా. ఎటువంటి సమాధానపు ఆత్మ పౌలు శీలను పరిపాలిస్తుంది. యూరోప్లో ప్రభునామంలో కొత్తగా అప్పుడే పౌలు పరిచర్య ప్రారంభించాడు. లూదియా కుటుంబం ప్రభునందు విశ్వాసం ఉంచింది, పుతోను దెయ్యం వెళ్ళిపోయింది. పౌలు శీలకు తగినంత ప్రార్థనా సహకారం కూడా అక్కడ లేదని చెప్పాలి. కొంతమంది చేరి దైవజనుని యొక్క విడుదల కొరకు ప్రార్థన చేసేవారు కూడా లేరు. నా ప్రియమైన వారలరా, ఆ రాత్రి చెరసాలను స్తుతిశాలగా మార్చేశాడు పౌలు ప్రభునామంలో. దేవాలయంగా భావించాడు. మధ్యరాత్రి వరకు, భూకంపం వచ్చే వరకు పాడాడు. ఒక్క మాటలో చెప్పాలంటే బంధకాలు తెగిపోయే వరకు పాడాడు. ఎటువంటి సమాధానం పొంగి పొర్లి ప్రవహిస్తుంది. కన్నీరు లేదే, వేదం లేదే, చెరసాల్లో నుంచి బయటకు అవుట్ తెస్తాడని ఆలోచన లేదే, ఈ పరిస్థితుల్లో ఏ విధంగా ముందుకెళ్ళాలి అన్న కంగారు పౌలుశీలకు లేదే. వాటన్నిటి మధ్య ప్రభుని మహిమపరుస్తూ ఉన్నాడు. అందరి బంధకాలు తెగిపోయినాయి, ఆత్మ సంబంధమైన భూకంపం వచ్చింది. దేవుని బిడ్డ, పరిస్థితులు నిన్ను కదిలించకూడదు, పరిస్థితుల్ని నువ్వు తెంపేయాలి. ఆయన నామంలో ఆ జైలు అధికారి ఆత్మ చేసుకోబోతున్నప్పుడు మేము ఎక్కడే ఉన్నాం, మీరు ఆత్మ చేసుకోవద్దు అని చెప్తున్నాడు పౌలు. అవును, నీవు ప్రజల్ని జీవ మార్గంలోకి తీసుకుని రావాలి. పౌలుకి తన విడుదల గురించిన ఆలోచన లేదు, కానీ ఆత్మహత్య చేసుకునే వారిని ఆపివేయడమే పౌలు చేస్తున్నటువంటి పని. దేవుని వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, నీ జీవితంలో నీ కలిగే ప్రతి పరిస్థితుల మధ్య అక్కడ దేవుణ్ణి మయంపరచటం మాత్రమే కాదు, ప్రజలకు ఆశీర్వాదకరంగా ఉండటం మాత్రమే కాదు, నువ్వు కలవరపడకుండా కంగారు పడకుండా ప్రభుని వెంబడించాలి. నీ తీర్మానంలో వ్యత్యాసం ఉండకూడదు, నీ ఆలోచన సరళి మారకూడదు, దేవుని ప్రేమించే విధానంలో మార్పు రాకూడదు. మన పరిస్థితులే మనల్ని అత్యధికంగా ప్రభుకు సమీపంగా తీసుకుని వెళ్తాయి. మన శ్రమలు మనల్ని ఏం చేయలేవు. ఎగ్జాంపుల్గా ఉదాహరణకు షడ్రక్ మెషక్ అభిద్నగోల్ని అగ్నిగుండంలో కట్లు కట్టి పడవేశారు. అగ్ని వాళ్ళ కట్లను కాల్చివేసింది. అగ్నిగుండంలో వాళ్ళు హ్యాపీగా తిరుగుతూ ఉన్నారు. అగ్ని వారి కట్లను కాల్చింది కానీ వారి శరీరాన్ని కాల్చలేదు. అవును, నీ బంధకాలు నీకు మేలు చేస్తాయి, నీ శ్రమలు నీకు మేలు చేస్తాయి, నీకు నష్టం చేయవు. మీ కొరకు ఒక చిన్న ప్రార్థన చేసి కోటాను ముగించాలనుకుంటున్నాను నేను. దయచేసి లేచి నిలబడండి, లేచి నిలబడి మీరు మీ బైబిల్ చేతుల్లో పట్టుకొని ఆకాశం వైపు మీ చేతులెత్తి కన్నులు మూసుకొని ప్రభువుని వేడుకుందాం. ప్రభువా, యోసేపుకి చెరసాల ఇల్లులాగా కనబడింది, పేతురుకి చెరసాల కలవరాలు లేని స్థలంగా కనబడింది, యిర్మీయాకి చెరసాల ఏ విధమైన హాని చేయలేదు, పౌలు శిలలకి చెరసాల దేవాన్ని మందిరంగా మారిపోయింది, వాటన్నిటి మధ్య వారు సమాధానాన్ని కలిగి ఉన్నారు, పరిస్థితుల్లో వారు నెమ్మది కలిగి ఉన్నారు. నాకు కూడా అటువంటి కృపనిమ్మని ప్రభు పాదాలు పట్టుకున్నాం. వారు పాపం చేసి చెరసాలకు వెళ్ళలేదు కానీ ప్రభు నీతి కోసం వారు చెరసాలకు వెళ్ళారు, పరిశుద్ధంగా బ్రతకాలని ఆశలు కలిగి ఉండడం వల్ల వారు చెరసాలకు వెళ్ళారు, దేవుని చిత్తం చేయటం వల్ల వారు చెరసాలకు వెళ్ళారు, దేవుని నీతిని ప్రకటించటం వల్ల చెరసాలకు వెళ్ళారు. ప్రభు నేను అలాగా వెళ్ళాలి, ఈ తరాన్ని నీ కొరకు పట్టుకోవాలి. ప్రభు చెరసాలకైనా యోసేపు ఇష్టపడ్డాడు కానీ పోతీఫర్ భార్యతో పాపం చేయటానికి యోసేపు ఇష్టం లేదు. మా యవనులకు అటువంటి కృపనివ్వండి, నా కుటుంబానికి అటువంటి కృపనివ్వండి. ప్రభు ప్రేమస్వరూపి, దయగలిగిన మా రక్షకుడా, నీకు ఉద్యోగం వచ్చిన తర్వాత ఫరోతో మాట్లాడి నన్ను ఇంట్లో నుండి బయటికి తెమ్మని యోసేపు అడుగుతూ ఉన్నాడు. ఎక్కడా తను కృంగిపోయినట్లుగా, కన్నీరు విడిచినట్లుగా మా ప్రభువా, మా జీవితాల్లో అటువంటి సమాధానం కలిగి పనిచేయటం కృపణ. ఏ స్థితిగతుల మధ్య మేము నడవలసి వచ్చినా, ఆదరణ మాకు కరువు అయిపోయినా, కరుచూపు మేరలో సేవ చేస్తామన్న ధైర్యం మాకు కనబడకపోయినా, ఏం చేయాలో పరిస్థితుల మధ్య మాకు అర్థం కాకపోయినా, ఈ వాక్యం మీద ఆధారపడి పనిచేయటం మాకు నేర్పండి. మా దేశ పరిస్థితులు మీరు ఎరిగి ఉన్నారు, వాటిని మధ్య మేము సమాధానం కలిగి మా దేశానికి మేము సమాధానం ఇచ్చేవారికి మమ్మల్ని ఆశీర్వదించండి. మాకు వెండి బంగారం అక్కర్లేదు ప్రభువా, నీ నీతి కొరకు బ్రతకటమే మాకు ఆశీర్వాదకరంగా మారనివ్వండి. పౌలు శీలలు ఏముంది ఆ రాత్రి స్తుతించడానికి? పౌలు శీలలు ఆ రాత్రి మిమ్మల్ని స్తుతించారు, కీర్తనలు పాడారు. ఒక్క హేతువైనా, ఒక్క అనుకూలమైన పరిస్థితి అయినా వారి కనబడలేదు ప్రభువా. ఐరోపాలో చిన్న సేవ, రెండు కుటుంబాలు అయినా వాటన్నిటి మధ్య వాళ్ళకి వారికి తృప్తి ఉన్నది, ఎందుకంటే ఇది ప్రభు అనుమతించిన చెరసాలని. ప్రభువా, ఆత్మ సంబంధిన భూకంపం తీసుకొచ్చారు మీ కొరకు, అందరి బంధకాలు తెగిపోయే వరకు పాడారు, భూకంపం వచ్చే వరకు పాడారు. దేవా, మమ్మల్ని అలాగే చేయండి, మా భారతీయుల బంధకాలు తెగిపోయే వరకు మేము కీర్తించాలి, మా భారతదేశం సువార్త దేశం అయ్యే వరకు మేము పాడాలి. ప్రభువా, ఈ దేశానికి మేము సమాధానాన్ని పంచాలి, మా ప్రాంతాలు సమాధానానికి నిలయంగా మారాలి, మమ్మల్ని అలాగే చేయండి. ప్రభువా, సేవ అంటే పాటలు పాడడం అనుకుంటున్నాం మేము, సేవ అంటే కానుక ఇవ్వాలని కానుక ఇవ్వడం అనుకుంటున్నాం మేము, ప్రభువా, సమాధానానికి నిలయంగా ఉండటమే నిజమైన సేవనే సంగతి. ప్రభువా, మా గ్రేపు కావడం లేదు. నీ పాదాల దగ్గర ఈ దినం వాలిపోతున్నాను. యోసేపు ప్రసంగించలేదు, యోసేపు పాటలు రాయలేదు, యోసేపు పాటలు పాడలేదు, కానీ ఐగుప్తు ప్రజల ఆకలి తీర్చాడు ప్రభువా. తండ్రి, నన్ను అలాగే చేయండి. అమెరికాని మీ కొరకు పైకెత్తు వారిగా మమ్మల్ని ఆశీర్వదించండి. యూరప్ని మీ కొరకు పట్టుకొని వారిగా మమ్మల్ని ఆశీర్వదించండి. ప్రపంచమంతా మీ చేతుల్లో పెట్టగలిగే కృప మాకు అనుగ్రహించు. మా బలం, మా సమయం, మా డబ్బు, అది ఏదైనా మీ రాజ్యం కొరకు ఖర్చు పెట్టడం మాకు నేర్పండి. మా పిల్లల్ని మిషనరీలుగా ఇవ్వడం మాకు నేర్పండి. వాక్యం విన్న ప్రతి ఆత్మను సమాధానం, సమాధానానికి నిలయాలుగా, పరిస్థితుల్లో బెదరక, అదరక, చెదరక, ఆలోచించక నీ పాదముల మీద వాలిపోయే కృప మీరు అనుగ్రహించమని యేసు నామములో అడిగి పొందుకొని ఉన్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దీవెన, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ యొక్క నిన్న సావాసం సదాకాలం మనందరికీ తోడైన నడిపించును.